క్రీస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలకు యేసు క్రీస్తు నామంలో శుభం తెలియజేసుకుంటున్నాను. నా పేరు జ్యోల్ మదాసు, ఫౌండర్ ఆఫ్ బైబుల్ ప్రబోధాలు అండ్ ఆల్సో గాస్పల్ హెరిటేజ్ మినిస్ట్రీస్. ఈ బైబుల్ ప్రబోధాలు అనే కార్యక్రమం చూస్తున్నందుకు మీకు వందనాలు. ఈ కార్యక్రమం గురించి ప్రార్థించండి, అలాగే అనేకులు కూడా ఈ కార్యక్రమం గురించి తెలియచేయండి. ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మహిమపరచబడాలని మా కోరిక. ఈవేళ అంశము లేవీ కాండం యొక్క ప్రాముఖ్యత ఏంటి, లేవీ కాండం యొక్క ప్రాముఖ్యత ఏంటి. ఆ అంశంలోకి వెళ్లే ముందు ప్రార్థనతో ఆరంభిద్దాం. మహోన్నతుల సర్వాధికారి, నీ ప్రియమైన పాదాలకు స్తోత్రాలన్న ప్రభువ, ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలన్న తండ్రి. ఈ రకంగా మేమందరం కూడుకొని మీ గురించి నేర్చుకునేటకు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. వినిచిన వారిని మీరు దీవించండి, వినబోచిన వారిని మీరు దీవించండి తండ్రి. మాకు ఏమైతే అవసరం ఉన్నాయో ప్రభా, మీ చిత్తానుసారంగా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ టెలికాస్ట్ ద్వారా అనేకులు మీ అందరూ విశ్వసించాలని, ఈ టెలికాస్ట్ ద్వారా అనేకులు మిమ్మల్ని ఇంకా ఎరిగి ఇంకా ఎక్కువగా నేర్చుకొని మీ వాక్య ప్రకారం జీవించగలగారని ప్రభా మాకు సహాయపడమని, మా జీవితాల ద్వారా మీరే మహిమగలత ప్రభావం పొందగలని యేసు క్రీస్తు నామమున వేడుకొంచిన తండ్రి, ఆమేన్. లేవీ కాండంలో 27 అధ్యాయాలు ఇవ్వబడ్డాయి. 27 అధ్యాయాలు లేవీ కాండంలో. ఈ లేవీ కాండం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ అధ్యాయాలు ఎందుకు ఇవ్వబడి, దేవుని వాక్యము ఈ లేవీ కాండం ద్వారా మనకు ఏమి తెలియజేస్తా ఉంది, దేవుని రాజ్య పాలన లేదా దేవుని రాజ్యములో ఈ లేవీ కాండము అనే గ్రంథము ఏ విధమైనటువంటి సందేశాన్ని మనకు తెలియజేస్తుంది అన్నది ఈ టెలికాస్ట్ ద్వారా చూసుకుందాం. ఈ లేవీ కాండంలోకి వెళ్లే ముందు మనం నిర్గమా కాండం 19:6 ఒకసారి చదవాలి. నిర్గమా కాండం 19:6 దేవుని వాక్యం ఏమి సెలవుస్తుందంటే, సమస్త భూమి నాదే కదా, సమస్త భూమి కొంచెము కాదు, సమస్త భూమి నాదే కదా. దాన్ని ఏమంటారంటే డిక్లరేటివ్ స్టేట్మెంట్ అంటారు, దాంట్లో సందేహమేం లేదు, సర్టనిటీ మాత్రం ఉంది. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందనని చెప్పుము. నీవు ఇస్రాయేలీలతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, ఎవరు చెబుతున్నారంటే యెహోవా దేవుడు మోషేతో సీనాయి పర్వతం వద్ద చెప్తున్నటువంటి మాటలు అవి. నువ్వు ఏమి చెప్పాలి ఇస్రాయేలు కంటే, యాజక రూపకమైన రాజ్యముగాను. దేవుడు ఆల్రెడీ ఒక రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడు, కానీ ఆ రాజ్యానికి కొన్ని రెగ్యులేషన్స్ ఇవ్వబోతా ఉన్నాడు, ఇక్కడ కొన్ని కండిషన్స్ ఇవ్వబోతా ఉన్నాడు. ఆ రాజ్యాన్ని ఎప్పుడు ఏర్పరచుకున్నాడంటే, ఎప్పుడైతే ఇస్రాయేలీలు అనే వారికి ఒక గుర్తింపు ఇచ్చారో, ఐగుప్తులో ఉంచి బానిసలో ఉంచి బయటికి తీసుకొచ్చే సమయంలో ఒక గుర్తింపు ఇవ్వబడింది మొదట ఇస్రాయేలీలు అని. ఈ సీనాయి పర్వతం యొద్ద వారు ఒక రాజ్యముగా, స్థిరమైనటువంటి రాజ్యముగా ఏర్పాటు చేయబడతా ఉంటారు. ఎవరంటే ఇస్రాయేలీలు. సో మోషే వారికి చెప్పవలసిన మాట ఏంటంటే, మీరు అది ఇస్రాయేలీలు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను, ప్రీస్ట్లీ కింగ్డమ్ రాజ్యముగాను, అలాగే పరిశుద్ధమైన జనముగాను ఉండాలి. ఇవి నువ్వు చెప్పవలసిన మాటలు ఇస్రాయేలీలకు అని చెప్పి దేవుడు మోషేతో చెప్పడం జరుగుతూ ఉంది. సో లేవీ కాండం అంతా కూడా దేని గురించి ఇవ్వబడిందంటే, ఇక్కడ మనం నిర్గమా కాండం 19:1 ఒక పునాది చూస్తూ ఉన్నాం. దేనికంటే ఈ విషయాలు మనం అర్థం చేసుకుంటే లేవీ కాండం అనేది మనకు ఎక్కువగా అర్థమవుతూ ఉంది. లేకపోతే లేవీ కాండంలో ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు కానివ్వండి, బలులు కానివ్వండి, ఇవేవి కూడా మనకు సరిగ్గా అర్థం కావు. కాబట్టి దేవుడు ఆల్రెడీ ఎప్పుడైతే సీనాయి పర్వతం దగ్గర ఆయన రాజ్యాన్ని స్థిరంగా ఏర్పరచుకుంటున్నారో, ఇస్రాయేల్ అనే రాజ్యాన్ని, ఆ రాజ్యాన్ని ఏర్పరచుకోవటమే కాదు, ఆ రాజ్యానికి కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి. బాధ్యతలు ఏమిటి, ఆ బాధ్యతలు అనేవి నిర్గమా కాండం 19:1 నుంచి లేవీ కాండం అంతా కూడా మనం చూడవచ్చు. సో నిర్గమా కాండము అనేది లేవీ కాండంకు ఒక ఫౌండేషన్ అన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి, ఒక పునాది లాంటిదిగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే లేవీ కాండంలో మనం చూస్తే చాలా ఆజ్ఞలు ఉంటాయి. ఈ ఆజ్ఞలన్నీ కూడా ఇస్రాయేలీలకు ఇవ్వబడింది, ఇస్రాయేల్ రాజ్యానికి ఇవ్వబడింది. కాబట్టి ఈ ఆజ్ఞలు అనేది వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఎందుకు ఈ రాజ్యానికి ఇవ్వబడిందని మనం అర్థం చేసుకోవాలంటే నిర్గమా కాండం చదవాల్సిందే. దేవుని వాక్యం ఏసలుస్తుంది 19:6, యాజక రూపకమైన రాజ్యమును, పరిశుద్ధమైన జనము, రెండు పదాలు మనం గమనించాలి ఇక్కడ. యాజక రూపకమైన రాజ్యము మరియు పరిశుద్ధమైన జనముగాను. ఏ విధంగా దేవునికి యాజక రూపంగా వారు ఉండగలరు, ఏ విధంగా వారు పరిశుద్ధ జనముగా ఉండగలరు? అన్లెస్ దే ఆర్ హోలీ దే కెనాట్ బీ ఎనీ వన్ ఆఫ్ దిస్. వారు పరిశుద్ధులై ఉండకపోతే దేవుని రాజ్యముగా వారు ఉండలేరు, అదేవిధంగా పరిశుద్ధ జనముగా కూడా వారు ఉండలేరు. కాబట్టి ఈ లేవీ కాండములో ప్రాముఖ్యమైనటువంటి వచనం ఏంటంటే, దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడనుక మీరును పరిశుద్ధులైనడని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. లేవీ కాండం అంతా కూడా పరిశుద్ధతను గూర్చినటువంటి గ్రంథము. మీరు నా జనము కావాలి, నా జనము కావాలి అంటే కొన్ని పద్ధతులు మీరు నేర్చుకోవాలి. నేను ప్రాముఖ్యంగా పరిశుద్ధులేనక నా జనము కూడా పరిశుద్ధులై ఉండాలి. కాబట్టి దేవుడు అప్పుడు వారిని వదిలేసి వేరే జనులను చూడొచ్చు కదా, అలా చేయలేడు. గాడ్ కెనాట్ కాంట్రడిక్ట్ హిమ్సెల్ఫ్. గాడ్ కెనాట్ కాంట్రడిక్ట్ హిమ్సెల్ఫ్. దేవుడు ఒకసారి ప్రమాణం చేసిన తర్వాత ఆ ప్రమాణం పాటించకుండా ఉండలేడు. పాటించకపోతే హీఈస్ నాట్ సమ్వన్ వీ కెన్ ట్రస్ట్. ఆయన మనం విశ్వసించలేము. కానీ మనం ఏం చూస్తాం, ఆది నుంచి కూడా దేవుడు అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకు ఏ విధంగా ఆయన వాగ్దానం చేశాడో, ఏ విధంగా ఆయన ప్రమాణం చేశాడో, ఆ ప్రమాణము నెరవేర్చబడతా ఉంది. ఇస్రాయేలీలు దేవుణ్ణి ఒక రకంగా హింసిస్తూ ఉంటారు. రాను రాను రోజులు మనం చూస్తాం వారు దేవుని మాట వినరు, అవిధేయత కలిగి జీవిస్తూ ఉంటారు. కానీ దేవుడు వారిని ఎప్పుడూ కూడా విడబడు. ఎందుకంటే దేవుడు చేసిన ప్రమాణము, దేవుడి యొక్క విశ్వసనీయత అటువంటిది. హీఈస్ అ ఫెయిత్ఫుల్ గాడ్ హూ విల్ రిమైన్ ఫెయిత్ఫుల్ టు హిజ్ వర్డ్ అండ్ ప్రామిసెస్. ఆయన ఎప్పుడూ కూడా ప్రమాణం చేసిన తర్వాత అది నెరవేర్చకుండా ఉండడు. సో మనం ఇక్కడ ఏం చూస్తాం, ఈ ప్రజలు, ఈ ఇశ్రాయేలీయులు దేవుని రాజ్యముగాను, యాజక రాజ్యము, అలాగే పరిశుద్ధ జనముగా ఉండాలి అంటే వీరు కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. కాబట్టి ఈ లేవీ కాండమును ఏమంటారంటే బుక్ ఆఫ్ హోలీనెస్ ఆర్ హోలీనెస్ కోడ్ అనేది ఈ లేవీ కాండంలో మనం చూడొచ్చు. సో లేవీ కాండం 11:44 దేవుని వాక్యం ఏమి చెబుతుంది, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకుని వెలను. గమనించారా, నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులగునట్లు. అంటే దాని అర్థం ఏంటి, మీరు పరిశుద్ధులు కావాలి, దాంట్లో సందేహం లేదు, మీరు పరిశుద్ధులు కావాలి, కాబట్టి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునవలెను అని చెప్పేసి దేవుని ఒక సెలవిస్తూ ఉంది. నేల మీద ప్రాకు జీవరాశుల్లో దేని వలన మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకునకూడదు. డు నాట్ డిఫైల్ యువర్ సెల్ఫ్. యు మస్ట్ బికమ్ హోలీ బికాస్ ఐ ఆమ్ యువర్ గాడ్ హూఇస్ హోలీ. కాబట్టి ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యత పరిశుద్ధత. ఇశ్రాయేలీయులు ఏ విధంగా పరిశుద్ధత జీవితం అనేది కలిగి ఉండాలో ఈ గ్రంథం ద్వారా మనం నేర్చుకుంటాం. అదేవిధంగా దేవుడు ఎవరు, ఆయన గుణం ఏంటి, ఆయన పద్ధతులు ఏమిటి, ఆయన విధానం ఏంటి అన్నది కూడా ఈ లేవీ కాండంలో ఇవ్వబడుతూ ఉంది. దేవుడు తనంతకు తానే చెప్పాడు, నేను పరిశుద్ధుడను. ఏన్షియంట్ నీర్ ఈస్ట్ అంటే ఇస్రాయేలీ ఇలా రాజ్యం, ఆ రాజ్యం ఏర్పరచక ముందు చుట్టుప్రక్కల ఉన్నటువంటి రాజ్యాలంతట్లో కూడా వారు ఆరాధించే దేవుళ్ళు ఎవరూ కూడా నేను పరిశుద్ధుడని ఒక్క దేవుడు కానీ ఒక్క దేవత కానీ ఎవరు చెప్పినట్లుగా లేఖనాలు ఎక్కడ లేవు. దేర్ ఇస్ నో లిటరేచర్ దట్ క్లెయిమ్స్ దట్ సో అండ్ సో గాడ్ ఇస్ హోలీ. యెహోవా మాత్రమే నేను పరిశుద్ధుడు అని చెప్పి ఆయన ఇస్రాయేలీ జనాంగానికి ఆయన బయలుపరుచుకున్నాడు. సో ఒక విధంగా మనం నిర్గమాకాండం 19:3 నుంచి లేవీ కాండం 10:10 వరకు ఒక భాగంగా మనం చూడొచ్చు. ఎందుకంటే అది ఒక కంటిన్యూయేషన్ స్టోరీ. అక్కడ నుంచి దేవుడు 19:10 నిర్గమాకాండం నుంచి ఆజ్ఞలను ఇవ్వటం ప్రారంభిస్తాడు. చూడండి, నిర్గమాకాండం 19:10 దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా మోషేతో ఏమని చెప్పారంటే, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, దేవుని సన్నిధికి వారు రావాలి అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. సీనాయి పర్వతం మీద యెహోవా దేవుడు దిగి వచ్చి మోషేతో మాట్లాడుచున్న సమయంలో యెహోవా దేవుడు వారికి కొన్ని ఆజ్ఞలు ఇస్తాడు, కొన్ని కండిషన్స్ పెడతారు, షరతులు పెడతారు. ఏంటంటే, ఎవరు కూడా ఈ పర్వతము చుట్టుప్రక్కల రావడానికి వీలు లేదు. నోబడి షుడ్ కమ్ క్లోజ్ టు ద మౌంట్ సైనాయి, టు ద మౌంటైన్ ఆఫ్ గాడ్. దేవుడు ఉన్నటువంటి ఆ పర్వతం దగ్గరకు ఎవరూ కూడా రాకూడదు. ఎందుకంటే వారు అప్పటికి పరిశుద్ధపరచబడలేదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. అప్పటి జీవితాల్లో కానివ్వండి, ఇప్పటి జీవితాల్లో కానివ్వండి, పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. సో 19:10 మోషేతో ఏం చెబుతున్నారు, దేవుడు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుడి. మేక్ దెమ్ హోలీ, మేక్ దెమ్ హోలీ అనేది ఒక ఆజ్ఞ, పరిశుద్ధపరచడం అనేది కూడా ఆజ్ఞ. ఈ లేవి కాండంలో ఉన్న వాక్య భాగం ఇవ్వకముందే కూడా దేవుడు పరిశుద్ధత అనే అంశాన్ని ఎప్పుడో పరిచయం చేయడం జరిగింది. ఉదాహరణకు ఆదికాండం 2:3 దేవుని వాక్యం సెలవిస్తుంది, కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను, పరిశుద్ధపరిచెను. హీ మేక్ దట్ హోలీ, ది 7th day హీ మేడ్ ఇట్ హోలీ. ఎందుకు ఈ పరిశుద్ధత అనే పదాన్ని మనం చూస్తా ఉన్నాము? కొన్ని 100ల సార్లు బైబిల్లో ఈ పరిశుద్ధత అనే పదం వాడబడింది. ఎందుకు ఆ పరిశుద్ధ పదం చూస్తా ఉన్నామంటే, పరిశుద్ధత అనేది ఆ దేవునిలో ఉన్నటువంటి గుణం. అది ఇట్ ఈస్ ఇన్ గాడ్. ఆ రెండు కూడా వేరు చేయలేము, వేరు పరచబడవు. ఇటువంటి విధంగా కూడా ఆ రెండు దేవుడు మరియు ఆ పరిశుద్ధ అనే గుణము, ఆ క్యారెక్టర్ అనేది వేరు చేయపడదు, అది సాధ్యం కాదు. ఎందుకంటే దేవుడే పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే దేవుడు. సో ఆ ఆది కాలంలో కూడా 2వ అధ్యాయం 3వ వచనంలో ఆదిలోనే దేవుడు పరిశుద్ధత అనే అంశాన్ని మనకు తెలియజేయడం జరుగుతుంది దేవుని వాక్యం ద్వారా. సో లేవీ కాండము 1వ అధ్యాయం నుంచి 10 అధ్యాయాల వరకు పరిశుద్ధతను గురించి చెబుతూ ఉన్నాయి. అది కూడా ఎవరు పరిశుద్ధ అంటే దేవుడి యొక్క పరిశుద్ధత. నేను ఎవరు, యెహోవా ఎవరు అన్నది ఆయన 1 నుంచి 10 అధ్యాయాల్లో తెలియజేశారు. హూ ఈజ్ యాహ్వే, ఐఎమ్ హోలీ గాడ్, యువర్ గాడ్ ఈజ్ హోలీ. ఇస్రాయేలీయులకు ఆయన పదే పదే చెబుతా ఉన్నారు, నీ దేవుడని యెహోవా పరిశుద్ధుడు, గమనించు అని చెప్పి ఇస్రాయేలీయులకు చెప్పడం జరుగుతూనే ఉంది. సో లేవీ కాండం 1వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు దేవుని పరిశుద్ధత గురించి చెబుతూ ఉంటే, 11వ అధ్యాయం నుంచి 27వ అధ్యాయం వరకు ప్రజలు, ఈ ఇస్రాయేలీలు పరిశుద్ధతను ఏ విధంగా కలిగి ఉండాలి అన్న అంశంపై ఈ మిగతా అధ్యాయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మనం లేవీ కాండం కూడా 3 వర్గాలుగా లేదా 3 విధాలుగా అర్థం చేసుకోవాలి. 1 నుంచి 17 అధ్యాయాలు పరిశుద్ధ స్థలమును గురించి మాట్లాడుతూ ఉంటాయి. 1 నుంచి 17 అధ్యాయాలు పరిశుద్ధ స్థలము గురించి మాట్లాడుతూ ఉంటాయి. 18వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం పరిశుద్ధ స్థానము గురించి మాట్లాడుతూ ఉంటాయి. అలాగే 23వ అధ్యాయం నుంచి 27వ అధ్యాయం వరకు పరిశుద్ధ సమయము గురించి మాట్లాడుతుంటాయి. సో 3 విభాగాలు లేదా 3 అంశాలు ఈ లేవీ కాండంలో మనం నేర్చుకోవచ్చు. పరిశుద్ధ స్థలము 1 నుంచి 17 అధ్యాయాలు, పరిశుద్ధ స్థానము 18 నుంచి 22 అధ్యాయాలు, పరిశుద్ధ సమయము 23వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు. సో ఈ 1 నుంచి 17 అధ్యాయాలు పరిశుద్ధ స్థలం గురించి మాట్లాడుతున్నాయి. కాబట్టి దాని అర్థం ఏంటి? ఒక మనిషి లేదా ఇస్రాయేలీల ప్రవర్తన మరియు వారి విధానాలు ఆ స్థలాన్ని పవిత్రంగా ఉంచడానికి రూపొందించబడి. సో ఇన్ అదర్ వర్డ్స్ స్థలము ఏ విధంగా పవిత్రతో కలిగి ఉండాలి అన్న అంశంపై ఆ అధ్యాయాలు మనకు తెలియజేస్తూ ఉంటాయి. సో పరిశుద్ధ స్థలము, ఎందుకు అది పరిశుద్ధ స్థలం అంటే దేవుడు ఆయన సన్నిధి అక్కడ ఉన్నది కాబట్టి. మరి జస్ట్ కొన్ని నిమిషాల ముందు సీనాయి పర్వతం అనేది దేవుని స్థలము, ద మౌంటైన్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి మనం అనుకున్నాం. ఆ దేవుని స్థలం యొక్కకు రావడానికి ఎవరికి కూడా అనుమతి లేదు, మోషేకి తప్ప. ఎందుకంటే దేవుడు మోషేకి మాత్రమే అనుమతి ఇచ్చానికి ఎవరికి ఇవ్వలేదు. వై? బికాస్ దట్ ఈస్ ద హోలీ ప్లేస్. ఎందుకంటే అది పరిశుద్ధ స్థలము కాబట్టి. ఒక మనిషి యొక్క ప్రవర్తన విధానము కూడా ఆ స్థలం ఎందుకు రావాలి అంటే అది మార్చబడి ఉండాలి. సో 2వది మనం ఏం చూస్తామంటే పరిశుద్ధ స్థానము 18వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు. ఏమిటి ఈ పరిశుద్ధ స్థానం యొక్క ప్రాముఖ్యత? ఏంటంటే ఇస్రాయేలీల మధ్య ఒక గుడారం ఏర్పరచబడింది, దేవుని సన్నిధి వారి మధ్య ఉంది, దేవుడు వారి మధ్య నివసించాడు, వారి మధ్య రావటము, వారితో మోషే ద్వారా సంభాషణ జరిగించడము, అదేవిధంగా వారితో అనేకమైనటువంటి ఆజ్ఞలు ఇవ్వటం, ఏ విధంగా దేవుడు వారిని అంగీకరిస్తాడో, ఎటువంటి కార్యాలను అయితే దేవుడు తిరస్కరిస్తాడో, అవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది దేవుని యొక్క పర్వతం మీద నుంచి, అలాగే దేవుని సన్నిధి నుంచి. సో మొదటిది పరిశుద్ధ స్థలము. ఒక మనిషి యొక్క లేదా రాజ్యము, ఇక్కడ ప్రత్యేకంగా మనకి మనం దేన్ని గురించి మాట్లాడుతున్నాం అంటే ఇస్రాయేలీ రాజ్యం. ఆ రాజ్యము వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క విధానము కూడా పవిత్రంగా ఉండాలి. పరిశుద్ధ స్థానము అంటే దేవుని సన్నిధి ఎక్కడైతే ఉందో, ఈ సీనాయ పర్వతం మరియు చుట్టుపక్కల ప్రాంతాలు దేవుని సన్నిధి ఎక్కడైతే ఉందో, పరిశుద్ధ ప్రాంతము, ఆ ప్రాంతములోనికి రావడానికి ఒక మనిషికి యోగ్యత ఉందా లేదా అన్న విషయాలు ఈ అధ్యాయాలు 18వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు మనం తెలుసుకుంటాం. ఆ యోగ్యత పరిశుద్ధుడు అయి ఉండాలి. పరిశుద్ధుడు అయి ఉంటేనే ఒక మనిషి, ఒక ఇస్రాయేలీయులు ఆ దేవుని సన్నిధిలో, ఆ దేవుని స్థానము, అది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, పరిశుద్ధత కలిగి ఉండటం అనేది ఒక స్థానం. ఆ స్థానము పొంది ఉంటేనే కానీ దేవుని యొక్కకు రావడానికి వారికి అనుమతి లేదు. 3వది పరిశుద్ధ సమయము. దేవుడు నియమించినటువంటి సమయం, దేవుడు లేవీ కాండంలో కొన్ని ఆజ్ఞలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ ఆజ్ఞలు కూడా ఏ నెలల్లో, ఏ సంవత్సరాల్లో ఏ పండుగలు జరిగించుకోవాలి, ఏమి కార్యాలు చేయాలని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి సమయాలను ఆయన నియమించడం జరిగింది. ఉదాహరణకు పవిత్రత సమయాన్ని నిర్వహించడం, దట్ ఈస్ ది జూబ్లీ, ది ఇయర్ ఆఫ్ జూబ్లీ. ఎవ్రీ 50 ఇయర్స్ ఇయర్ ఆఫ్ జూబ్లీ జరుగుతూ ఉంది. సో ఈ విధంగా దేవుడు అనేకమైనటువంటి కార్యాలు ఏ సమయంలో, ఏ నెలలో, ఎప్పుడు జరగాలన్నది వాళ్ళకు ఒక క్యాలెండర్ ఇవ్వడం కూడా జరిగింది. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ హోలీ టైమ్, సీక్రెట్ టైమ్. సో 3 అంశాలు మనం ఏం చూడొచ్చు అంటే పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థానము వ్యక్తిగతంగా ఒక మనిషి లేదా ఇశ్రాయేలు సంపాదించుకోవాల్సింది. పరిశుద్ధ సమయము దేవుడు నియమించినటువంటి ఆ సమయాన్ని ఏ సమయంలో ఏమి చేయాలో పాటించాల్సింది కూడా ఆయన ఆల్రెడీ నియమించారు. ఇశ్రాయేలు పాటించాలి ఈ విషయాలన్నీ. సో దేవుడు ఏ విధంగా అయితే ఈ ప్రాముఖ్యమైన విషయాలను ఇశ్రాయేలీలకు తెలియజేశారు, అదేవిధంగా మనకు కూడా బైబిల్ లేఖనాల ద్వారా తెలియజేశారు, అదేవిధంగా ఒక ప్రాముఖ్యమైన అంశం కూడా ఈ లేవీ కాండంలో తెలియజేశారు. అదేంటంటే ప్రాయశ్చిత్తము, ప్రాయశ్చిత్తము అనే అంశము. ఈ ప్రాయశ్చిత్తం అనే అంశం మనకు అర్థం కావాలంటే లేవీ కాండం మొత్తం కూడా చదవాల్సిందే. మనలో ఉదాహరణ కొందరు ఏ విధంగా బైబిల్ చదవచ్చు అంటే, దట్ ఈస్ జస్ట్ మై గెస్, ఏ విధంగా చదవచ్చు అంటే ఆది కాండము, నిర్గమకాండము, ఆ తర్వాత ద్వితీయోపదేశ కాండానికి వెళ్తారేమో, మధ్యలో లేవీ కాండము, సంఖ్యాకాండము అనేది చదవకపోవచ్చు. ఎందుకంటే వాటి నిండా కూడా ఆజ్ఞలు ఇవ్వబడతా ఉంది. ప్రాముఖ్యంగా లేవీ కాండంలో చాలా ఆజ్ఞలు ఉన్నాయి. ఈ బలులు ఏమిటి, మేకలను బలించడం ఏమిటి, రకరకాల బలుల గురించి మాట్లాడుతూ ఉంది. ఆ బలులన్నీ మనకి ఏ విధంగా అప్లై అవుతాయి, అవి ఏ విధంగా మనకు సంబంధించినవి, మనకు సంబంధించింది కాదు అని చెప్పేసి మనం స్కిప్ చేసే అవకాశం కూడా ఉంది. లేవీ కాండం అసలు పూర్తిగా చదవకుండా వేరే గ్రంథాలు చదివే అవకాశం కూడా ఉంది. కానీ లేవీ కాండం అర్థం కాకపోతే ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం మనకు అర్థం కాదు. అది ఈనాడు క్రైస్తవులకు కూడా చాలా తెలుసుకోవాల్సినటువంటి అంశం, చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి లేవీ కాండం చదివితేనే మనకు ఆ అంశం ఏంటనేది అర్థమవుతుంది. ఆ అంశం ఏంటంటే ప్రాయశ్చిత్తము. ప్రాయశ్చిత్తం అంటే అర్థం ఏంటి? ప్రాయశ్చిత్తం అనేది యూదులు ఒక పండుగ చేసుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ యోమ్ కిపూర్. యోమ్ కిపూర్ అనేటువంటి పండుగ అది. పాపం నుంచి విమోచన క్రయధనాన్ని చెల్లించడం లేదా తప్పు చేసినందుకు సవరణలు చేయటం, పాప విమోచన కలిగించేది అటోన్మెంట్ అని చెప్పేసి ఉంటారు, లేదా ప్రాయశ్చిత్తము. సో ది డే ఆఫ్ అటోన్మెంట్ అనేది యూదులు ఒక పండుగగా జరుపుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ యోమ్ కిపూర్. అదొక యూదుల పండుగ అనమాట. హీబ్రూ భాషలో కఫార్ అనే పదం వాడబడింది. ఈ ప్రాయశ్చిత్తానికి కఫార్ అనే పదము వాడబడింది. కఫార్ అంటే అర్థం ఏంటి? ఆబ్వియస్లీ తెలుగు అర్థం ఏంటంటే ప్రాయశ్చిత్తం అని. కానీ ప్రాయశ్చిత్తము అంటే అర్థం ఏంటి, అసలు ఆ సెన్స్ ఏంటి? హీబ్రూ పదాన్ని నుంచి మనకు వచ్చినటువంటి ఆ భావం ఏంటి అని మనం పరిశీలన చేస్తే, దేవుని యొక్క ఉగ్రత పాపము వల్ల ఏమొచ్చిందంటే మానవాళి దేవుని ఉగ్రతకు గురయ్యారు. దేవుని కోపానికి వారు గురయ్యారు. కాబట్టి ఈ అటోన్మెంట్ అనేది ఎందుకు జరుగుతూ ఉంది, ఈ ప్రాయశ్చిత్త బలి ఎందుకు జరుగుతూ ఉందంటే దేవుని ఉగ్రతకు లోను కాకుండా ఆయన ప్రజలను ఆయన కాపాడుకోవటం. సో ఉదాహరణకు ఏ విధంగా చూడొచ్చు అంటే, ఈ ప్రాయశ్చిత్తము అనేది మానవుల్ని కాపాడుతూ ఉంది. దేని నుంచి అంటే దేవుని ఉగ్రత నుంచి. మానవులు దేవుని ఏళ్ళ పాపం చేశారు, దేవునికి అవిధేయతగా జీవించారు. కాబట్టి వారి పాపం వలన ఏమి ప్రవేశించిందంటే దేవుని ఉగ్రత కూడా ప్రవేశించింది. మనం అనేక విధాలుగా దేవుని ప్రేమ గురించి నేర్చుకుంటూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో నుంచి కానీ, ప్రీచర్స్ నుంచి కానీ, టీచర్స్ నుంచి కానీ, వీ లెర్న్ అబౌట్ గాడ్స్ లవ్, బట్ దేర్ ఇస్ ఆల్సో వన్ థింగ్ కాల్డ్ గాడ్స్ రాత్. దేవుని ఉగ్రతను కూడా మనం నేర్చుకోవాలి. దేవుని ఉగ్రతకు మనం ఎప్పుడు కూడా గురి కాకూడదు. ఎందుకంటే ఆయన ఉగ్రత యందు కృపా కనికరము అనేది లేదు. కానీ దేవుని ఉగ్రత నుంచి కాపాడుకోవాలి అంటే ప్రాయశ్చిత్తం కలిగించాల్సిందే, ఒక బలి నర్పించాల్సిందే. సో ఈ కఫార్ లేదా ప్రాయశ్చిత్తం అనే పదాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, దేవుడు మన మధ్య ఆయన మధ్య సమాధానాన్ని కలిగించడం, మన మధ్య మానవుల మధ్య దేవుని మధ్య సమాధానం కలిగించడం. సో దట్ ఈస్ వై ఈ ప్రాయశ్చిత్తము అనే అంశము అక్కడ ఇవ్వబడింది. ఈ ప్రాయశ్చిత్తము లేదా టోర్నమెంట్ జరగాలంటే ఒక బలి అర్పించాల్సిందే. ప్రాచీన ప్రాంతాల్లో, దట్ ఈస్ ఇన్ ఏన్షియంట్ నియర్ ఈస్ట్, ఈ బలి అర్పించడం లేదా అటోన్మెంట్ ప్రాయశ్చిత్తం కలిగించడం అనే అంశము వారి క్రొత్త కాదు. మనకు క్రొత్త అవ్వచ్చు, మనకు విచిత్రంగా ఉండొచ్చు, కానీ ఆ జనాంగానికి ఇవేవి కూడా బైబిల్ గ్రంథంలో ఇవ్వబడినటువంటి కండిషన్స్ కానీ రూల్స్ కానీ ఇవి కానీ వారి కొత్తగా వారికి తెలుసు. ఎందుకంటే వారి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటువంటి జరిగే ఓల్డ్ బైబిలోనే కావచ్చు, క్యాననైట్ రిలీజన్, క్యాననైట్ అనే మతంలో కూడా కావచ్చు, ఇటువంటివి జరుగుతూనే ఉండే అటోన్మెంట్ వాళ్ళు ఎలా చేసేవాళ్ళంటే, వారి పాపం నుంచి క్షమాపణ విమోచన కలగాలంటే ఏదో ఒక బలి అర్పించాలి. వారు మాత్రమే కాదు, ఇస్రాయేలీలు జీవించే సమయంలో ఈ ఆజ్ఞలు ఎప్పుడైతే ఇవ్వబడినాయో, లేవీ కాండం ఎప్పుడైతే రాయబడిందో, ఈ మోషేకు ఎటువంటి ఆజ్ఞలు ఇవ్వబడ్డాయో, ఆ ఆజ్ఞ ఇచ్చే సమయంలో అనేకమైనటువంటి రాజ్యాలు కూడా వారి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి. వారందరికీ కూడా ఈ అటోన్మెంట్ అనేది ఒక కొత్త అంశం కాదు. ఇట్స్ నాట్ సమ్ సార్ట్ ఆఫ్ ఎ న్యూ కాన్సెప్ట్ ఫర్ దెమ్. వారికి ఆల్రెడీ ఆ అటోన్మెంట్, ఆ ప్రాయశ్చిత్తం అంటే ఏంటో తెలుసు. సో ఇస్రాయేలీలకు దేవుడు ఈ ప్రాయశ్చిత్తం అనే అంశము పరిచయం చేసినప్పుడు, దాని గురించి మాట్లాడినప్పుడు వారెవరు కూడా ఆశ్చర్యపడలేదు. బికాస్ దే నో దట్ దే హ్యావ్ టు పే ఫర్ దిస్ సిన్స్. పాపం చేసినందుకు వారు శిక్షణ అనుభవించాలని చెప్పి వారికి తెలుసు. కానీ ఇక్కడ మనం చూసేది ఏంటంటే, చాలా అద్భుతమైన విషయం మనం చూస్తాం. దేవుడే తన ప్రజలను రక్షించుకోవటానికి ఈ ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. ప్రాయశ్చిత్తము అనేది, అటోన్మెంట్ మీరు జరిగించాలి, ప్రాయశ్చిత్తం అనే కార్యక్రమం మీరు జరిగించాలి, మీరు బలి అర్పించాలి, ఎందుకంటే మీరు నా ఉగ్రతకు గురి కాకుండా ఉండాలి. అందు నిమిత్తమే దేవుడు ఈ అటోన్మెంట్ అనే అంశాన్ని అని అక్కడ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ ప్రాయశ్చిత్తం అనేది కూడా మరి ఒక విధంగా మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, యెహోవా దేవుడు మాత్రమే ఆ కోపాన్ని ఆపగలడు. దేవుని ఉగ్రతకు గురయ్యారు ఎవరు? మానవులు. ఎందుకు? పాపం వల్ల. ఆ పాపం యొక్క శాపము మానవులు అనుభవించాలి లెక్క ప్రకారం. కానీ దేవుడే వచ్చి దేవుడే వారికి ఒక మార్గాన్ని చూపిస్తాడు. నా ఉగ్రత గురి కాకుండా ఉండాలంటే అది నేను మాత్రమే చేయగలను, అది ఏ మానవుల వల్ల సాధ్యం కాదు. మనం చేసే పాపాల నుంచి, మనం చేసే తప్పుల నుంచి విమోచన మనంతా మనం కలిగించలేము, పాప క్షమాపణ మనంతా మనం కలిగించుకోలేము. దేవుడి ద్వారా మాత్రమే అది కలుగుతూ ఉంది. సేమ్ కాన్సెప్ట్ ఇస్ టాకింగ్ హియర్ ఇన్ ద బుక్ ఆఫ్ లెవిటికస్. సో ఒక మానవుడు చేసిన దుర్మార్గపు దుష్ట పని లేదా ఆ ప్రభావాన్ని, దుష్ట పని మాత్రమే కాదు ఆలోచన కానివ్వండి, ప్రభావం కానివ్వండి, ఆ ప్రభావాన్ని మరియు అతని వ్యవహారాల నుండి రక్షించుటకు ఒక మృగాన్ని బలించాలి, సో బలి ఇవ్వాలి. దట్ ఈస్ ది కండిషన్. ఒక మనుషుడు చేసిన పాపానికి క్షమాపణ కలగాలంటే ఒక బలి ఇవ్వాల్సిందే. ఎందుకు ఆ బలి ఇవ్వటం అంటే, ఆ మనిషి యొక్క స్థానంలో ఆ పశువు బలించబడతా ఉంది. సీ, మ్యాన్ విల్ స్టిల్ లివ్. గాడ్ ఈస్ మేకింగ్ అ వే ఫర్ మ్యాన్ టు సర్వైవ్ by sacrificing an animal. So చూడండి దేవుని కృప ఏ విధంగా ఉందో. మానవులు దేవుని ఉగ్రత గురయ్యారైనా కానీ దేవుని కృప వలన మానవుడు ఇంకా జీవించగలిగాడు, జీవించగలుగుతూ ఉన్నారు. లేవి కాండం 16:10 దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది? ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడును దాని వల్ల ప్రాయశ్చిత్తం కలిగినట్లు దానిని అరణ్యంలో విడిచిపెట్టుటక యెహోవా సన్నిధిని దాన్ని ప్రాణంతోనే ఉంచవలను. ఎందుకు అంటే ఆ మేక పాపం చేసిన మనిషి స్థానం తీసుకుంటుంది. ఇట్ ఈస్ టేకింగ్ ద ప్లేస్ ఆఫ్ దోస్ of the men who sin. ఆ స్థానం తీసుకుంటుంది. సో అరణ్యంలోనికి విడిచిపెట్టమంటే దాని అర్థం ఏంటి? పాపం చేసిన వ్యక్తి పాపాలు దూరంగా తీసుకువెళ్ళిపోవడం. చూడండి, మనం గమనించాల్సింది ఏంటంటే, లేవి ఖండం అంతటి కూడా దేవుని యొక్క పరిశుద్ధత గురించి, ప్రజలు ఏ విధంగా పరిశుద్ధత కలిగి ఉండాలన్న అంశం గురించి మాట్లాడుతూ ఉంది. పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇవన్నీ కూడా మనకు చిత్రంగా ఉండొచ్చు, కానీ దేవుడు చేసిన ప్రతి కార్యం, ప్రతి ఆజ్ఞ, ఆయన ఇచ్చినటువంటి ప్రతి కమాండ్ ఆఫ్ సాక్రిఫైస్, ఏ విధంగా అయితే మీరు ఏ బలులు ఎందుకు చేయాలో ప్రతిదీ కూడా తన ప్రేమించిన బిడ్డలను కాపాడుకున్నట్టు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఇవన్నీ. కాబట్టి మనకు లేవి కాండం అర్థం కాకపోవచ్చు, కానీ ఒక దేవుడు ఆ కాండాన్ని, ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడంటే వాటికి ప్రాముఖ్యత, ప్రత్యేకత ఉన్నాయి కాబట్టి, వాటికి అవసరతలు ఉన్నాయి కాబట్టి. సో మనకి ఎందుకు ఈ ప్రాయశ్చిత్తం కావాలి? వై డూ వి నీడ్ దిస్ అటోన్మెంట్? రోమీయులకు రాసిన పత్రిక 1:18 చూడండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. దేవుని కోపము పరలోకం నుంచి బయలుపరచబడుచున్నది. అటోన్మెంట్, ప్రాయశ్చిత్తం మనకు ఎందుకు అవసరం, ఎందుకు ఇవ్వబడింది అంటే దానికి కారణం ఇది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుంచి బయలుదేరబడుచున్నది. అది బయలుదేరిన తర్వాత ఆగుతుందా? ఆగదు. సో దేవుని కోపంకు లోనవ్వితే దాని పరిణామాలు ఏంటంటే మరణము. కృత నిబంధన రచయితలు లేదా గ్రంథకర్తలు క్రీస్తు మరణాన్ని ఈ అటోన్మెంట్తో పోల్చారు. పాత నిబంధన గ్రంథంలో ఇచ్చినటువంటి ప్రాయశ్చిత్తము, ఈ బలులన్నీ కూడా క్రీస్తులో నెరవేరబడింది, క్రీస్తులో నెరవేర్చబడ్డాయి, క్రీస్తు యొక్క మరణము ద్వారా నెరవేర్చబడ్డాయని ఈ కృత నిబంధన గ్రంథకర్తలు అర్థం చేసుకున్నారు. సో క్రీస్తులో ఎందుకు నెరవేర్చబడిందంటే, క్రీస్తు ఒక్కడే నిర్దోషి, నిరపరాధి అయినటువంటి మనిషి. లోక పాపాల కొరకు యేసుక్రీస్తు బలర్పించబడ్డారు. ఎందుకు? లోకాన్ని, వారి పాపాన్ని క్షమించడానికి. గాడ్ లవ్ ద వరల్డ్ సో మచ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటన్ సన్. మత్తయి సువార్త 26:28 దేవుని వాక్యం చెప్తుంది, ఇది నా రక్తము, రక్తములో జీవము ఉంది. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. పాత నిబంధన గ్రంథంలో ఏ విధంగా అయితే పశువును భరించారో, కృత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు కూడా అదే విధంగా భరింపబడటం మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు అన్న మాట, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న రక్తం, అనేకుల కొరకు చిందించబడుతున్న రక్తం. ఆయన రక్తం ద్వారానే పాప విమోచన కలుగుతూ ఉంది. ఆయన చిందించబడ్డ రక్తం ద్వారా పాప క్షమాపణ కలుగుతూ ఉంది. యెషయా గ్రంథం 53:4 దేవుని వాక్యం చూడండి, నిశ్చయముగా అతను మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఎవరు? ఎవరు అతను? యేసు క్రీస్తు ప్రభు. ఆయన గురించి చేయబడినటువంటి ప్రవచనం అది. యేషు గ్రంథం 53:5 చూడండి, మన యతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. స్వస్థత అనే మాటకి ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే పాప విమోచన కలుగుతూ ఉన్నది. ఎవరి ద్వారా అంటే క్రీస్తు ద్వారా. ఈ పాత నిబంధన గ్రంథం లేవీ కాండంలో మాట్లాడబడినటువంటి ప్రాయశ్చిత్తమనే అంశము, ఆ ప్రాయశ్చిత్తమనే కార్యము ఏ విధంగా జరగబడిందో ఇక్కడ నూతన నిబంధనలో క్రీస్తులో ఆ కార్యం జరిగింది. యేసు క్రీస్తు ఆ ప్రాయశ్చిత్తం కలుగు చేయవాళ్ళ మనం నూతన నిబంధనలో చూస్తూ ఉంటాం. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 5:6 ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున సరి అయిన కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిన ఆయన రక్తము చిందించాడు. ఆయన రక్తము చిందించడం ద్వారానే పాప క్షమాపణ పాప విమోచన కలిగింది. దేవుని ఉగ్రత నుంచి కాపాడుకోబడాలి అంటే అది మనకు సాధ్యమయ్యే పని కాదు, కానీ దేవుడు మాత్రమే దాన్ని సాధ్యపరచగలడు. తన కుమారుని ద్వారా, తన కుమారుని సిలువుపై కాచిన రక్తం ద్వారా ఆ పాప విమోచన పాప క్షమాపణ అనేది కలుగు చేయబడులాగన యెహోవా దేవుడే తండ్రి మన కొరకు ఏర్పరచడం జరుగుతూ ఉంది. దేవుని కోపానికి లోనయ్యా మనం పాపం ద్వారా, కానీ చూడండి దేవుడు ప్రేమ కనపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ప్రకటన గ్రంథం 5:9 చూడండి, ఆ పెద్దలు ఆ గ్రంథము, ఇది ఆ క్రీస్తుని గురించి మాట్లాడుతూ, ఆ పెద్దలు ఆ గ్రంథము తీసుకుని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడు ఎవరు? ఎవరు కూడా యోగ్యుడు లేడు, క్రీస్తు మాత్రమే యోగ్యుడు. నీవు వధింపబడిన వాడై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొని, హీ రిడీమ్డ్. కొనటమంటే ఏంటి? యేసు క్రీస్తు తన జీవితాన్ని తన శరీరాన్ని కట్టాడు. హీ పెయిడ్ హిజ్ ఓన్ సెల్ఫ్ ఫర్ ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్. సో పాప విమోచన అనేది యేసు క్రీస్తులోనే జరుగుతూ ఉంది. ఆనాడు లేవి కాండంలో ఈ ప్రాయశ్చిత్తం అనే అంశాన్ని దేవుడు పరిచయం చేసినప్పుడు వారికి ఎందుకో అది ఇవ్వబడింది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అది పూర్తిగా అర్థమవ్వాలి అంటే నూతన నిబంధనలో హీబ్రూ రాసిన పత్రిక చదవాలి. ఇది ఎందుకు ఆ ప్రాయశ్చిత్తం ఇవ్వబడింది అనేది ఎక్కువగా నూతన నిబంధనలు మనకు వివరించడం జరుగుతూ ఉంది. ప్రాయశ్చిత్తం అనేది ప్రాముఖ్యమైన అంశము లేవీ కాండంలో. అది ఓన్లీ క్రీస్తు ద్వారా జరుగుతుంది. సువార్త ఏమైనా ఉందా? ఎస్, ద అటోన్మెంట్ ఈస్ డన్ ఫర్ ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్. యేసు క్రీస్తు గురించి లేవీ కాండంలో ఉందా? ఎస్. ఆ ప్రాయశ్చిత్తం అనేది పూర్తిగా నెరవేరబడింది క్రీస్తులో మాత్రమే. కాబట్టి యేసు క్రీస్తు ఎందు విశ్వసించండి. పాప విమోచన మనం చేసే ఏ కార్యం వల్ల కూడా జరగదు. వీ కెన్ డూ నథింగ్ టు గెయిన్ ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్. వీ కెన్ డూ నథింగ్ టు గెయిన్ ఫర్ గివ్నెస్. మన చేతులు లేదు. దేవుణ్ణి వేడుకోండి పాప క్షమాపణ కొరకు. అండ్ గాడ్ విల్ ఫర్ గివ్, బికాస్ ద ఫర్ గివ్నెస్ ఈస్ ప్రొవైడెడ్ త్రూ ద షెడ్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్.
Greetings. Thank you for watching Bible Prabodhalu. We are so glad to be a part of this ministry, and it's all because of the grace of our Lord that we are able to continue this ministry. And I hope this ministry is a blessing to all those who are watching. And please pray for this ministry so that we would be able to reach many unsaved souls. And you can also subscribe to our YouTube channel. You would find today's episode on our YouTube channel. Share it with all your family and friends and be a blessing to this ministry. And you would also find Bible study notes available on our website, that's bsn.bibleprabodhalu.org. And if you have any questions or concerns or any prayer requests, please call us on the number below or write to us at contact@bibleprabodhalu.org. See you at the same time on the same channel next week. Till then, keep praying. God bless you. Bye-bye.